తుభ్యం నమః అని స్తోత్రం చేస్తూ ఉండగా వారి స్తోత్రాలు అందుకుంటున్న పరమసుందరాకారుడు జగదేక సుందరుడు ఆయన ఒక్కడే సుందరుడు. అటువంటి ప్రశస్యమాన చరితుడైన సౌందర్య ఖని అయిన ఒక మహాపురుషోత్తముడు ఆ పాము చుట్టల మధ్యలో కనిపించాడు. ఆ పురుషోత్తముడు ఇంకా ఎంత అందంగా ఉన్నాడో ఇక్కడ పోతన గారు ఒక గద్యంలో రాశారు. ఈ అందం సరిపోలేదట వర్ణించడానికి, పద్యం సరిపోకైనా అది మరియును చారు లక్షణ లక్షిత నకపాద గొల్పజాను జంఘోరు కఠినాభి మధ్యోధరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్ర హార కేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితుండును కంబుకంధరుండును పాలనాసాధర వదన కర్ణుండును నీల నేరద వర్ణుండును ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోజ్జ విద్యా విద్యాది మాయాశక్తి సేవితుండు నుండి యొప్పున పురుషోత్తముని గాంచి భక్తి సంభ్రమంబులు అగ్గలంబులుగా దిగ్గన కరంబులు ముకుళించి ఇట్లని నుతించే. ఇంకా మహానుభావుడు పరమ శుభ లక్షణాలతో ఉన్నాడు. అందమంతా ఒక చోట కుప్పపోస్తే ఆ అందము కూడా ఆయన కాలి గోటికి సరిపోవడం లేదట. అంతటి మహాసౌందర్యంతో ఉన్నాడు. అన్ని శుభ లక్షణములే. ఆయన శరీరం అంతా ఆపాదమస్తకం, గోరు, తల వెంట్రుకు అనే తేడా లేకుండా ఆయన శరీర అవయవాలన్నీ అందంతో నిండి ఉన్నాయి, శుభ లక్షణములతో ఉన్నాయి. చిరునవ్వుతో ఉన్నాడు ఆయన. ఆయన కాళ్ళకి బంగారపు పట్టీలు ఉన్నాయి. వేల కొలది చేతులు, ఆ వేల చేతులన్నిటికీ కంకణాలున్నాయి. నడుములన్నిటికీ బంగారంతో తయారు చేయబడిన మువ్వలున్నటువంటి వడ్డాణాలున్నాయి. కాళ్ళకి గజ్జెలున్నాయి. వేలాది శిరస్సులు, ఈ శిరస్సులన్నిటికీ కిరీటాలున్నాయి. ఈ కిరీటాలన్నిటికీ నవరత్నాలు తాపడం చేయబడ్డాయి. చెవులన్నిటికీ కుండలాలున్నాయి. ఆయన కళ్ళన్నీ తామర పువ్వుల్లో మెరిసిపోతున్నాయి. ఈ విధంగా వేల పాదాలతో, వేల నేత్రాలతో అత్యంత సౌందర్య స్వరూపుడై ఉన్న పరమాత్ముడి చుట్టూతా చేరారు ప్రహ్లాదుడు, నారదుడు, సునందుడు, నందుడు, పుణ్యశీలుడు, సుశీలుడు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు వంటి మహానుభావులైన భక్తులంతా ఓం నమో నారాయణాయ అని స్తోత్రం చేస్తూనే ఉన్నారు. అటువంటి అందాల రాశిని పరమాత్ముణ్ణి, సర్వలోక వ్యాపక అనంత చిన్మయ శక్తిని, వాసుదేవుణ్ణి, పరంధాముణ్ణి, శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ విద్య అవిద్య అనే తొమ్మిది మహాశక్తులు చుట్టూ చేరి, ఓహో మేమెప్పుడు నిన్నే సేవిస్తూ ఉంటాం, నిన్ను విడిచి ఉండలేం అని తొమ్మిది శక్తులు ఆయన్ని సేవిస్తూ ఉంటే ఆ శక్తుల చేత సేవింపబడుతున్న వాడిని చూచాడు. ఇంకా అనేక శుభ లక్షణములు కలిగిన వాడిని చూచాడు. మాయాశక్తి సేవితుండయ్యున్న పరమేశ్వరుని చూడగానే శరీరం పులకింతకి గురైపోయింది, గగుర్పాటు కలిగింది, ఆనందం తట్టుకోలేకపోయాడు. నిజంగా ఇదంతా నది నీటిలో దొరుకుతోంది. ఇంతసేపు నది నీటిలో మానవమాత్రుడు ఉండగలడా? నీళ్లలోనే సాష్టాంగపడిపోయాట మహారూపానికి. సాష్టాంగపడి ఆయన అడుగుల మీద పడ్డాడు, లేచాడు, పులకించాడు, పదే పదే పొంగిపోయాడు, ఆనందంతో పరవశుడైపోయాడు. ఆ పరవశత్వంతో ఒక అద్భుత స్తోత్రం చేశాడు. ఇది భాగవతానికి ప్రాణం అంటారు ఈ స్తోత్రాన్ని. ఈ స్తోత్రాన్ని భక్తితో విన్నటువంటి వాడికి పునర్జన్మ ఉండదు అని వేదవ్యాసులు వారు చెప్పారు. అంత గొప్ప స్తోత్రం. అందుకే పోతన గారు దాన్ని దండక రూపంలో రాశాడు. శ్రీమాని మా నచోరా శుభాకార వీరా జగద్ధేతు హేతు ప్రకార సమస్తంబు నస్తంగతం వై మహాలోల కల్లోల మాలాకులాభీల పాధోనిధింగులగా బాలకేళీ గతి తేలి నారాయణాఖ్యం పటుఖ్యాతి శోభిల్లు నీనాభికంజంబులో లోకపుంజంబులంబన్ను విన్నాణి ఏమన్న ఆ బొమ్మయుత్పన్నుడయ్యం గదా పావకాకాశ వాతావని వార్యహంకార మాయా మహామానసాదులు హృషికాదులున్ లోకముల్ లోక బీజంబులున్ నిత్య సందోహమై నీ మహాదేహమందుల్లసించున్ వసించున్ నశించున్ జడత్వంబులేకాత్మయ్యొప్పు నీ యొప్పిదం వెల్లనో చల్ల చల్లన్ విచారిం పదారెంత వారెంత వారైన మాయాదులున్ మాయతో గూడి క్రీడించు లోకానుసంధాత యాధాత నిన్నేతయే నీ కళారాశికిల్ కొందరంభో జగర్భాత్ములజ్జాత్మలందున్ అనేకాది దైవంబులందున్ అశేషాది దిభూతంబులందున్ అనూనంబులైడింది నీయందనూనంబునేకంబులౌ రేఖరాకేందు బింబంబుగా ఎన్న నేల ఘటాంతర్గతాకాశముల్ తద్ఘటాంతంబులందేకమౌ రేఖలోకావధిన్వీక నేపోకలంబోక ఏకాకి వయ్యుండు దీశ కృషానుండు నెమ్మోము సోముండు భానుండు కన్నుల్ దిశల్ కర్ణముల్ భూమిపాదంబులంభో నిధుల్ కుట్టి చల్యంబుల ద్రుల్లతాసాలముల్ రోమముల్ గాలి ప్రాణంబు బాహుల్ సురేంద్రుల్ ఘనంబుల్ కచంబుల్ నభోవీధి నాకంబు వర్షంబు వీర్యంబుగా మండితో దుంబరానోకహానేక శాఖా ఫలాపూరితానంత జంతు ప్రకాండంబులేలన్ ప్రసిద్ధోద రాశిస్థ జంతు ప్రకారంబుగా నిండియుండున్ మహారూప నీరూపముల్ వెగ్గలం బొగ్గడింపన్ లయాంబోధిలో మీనుమేనన్ విరోధిన్ నిరోధించి సాధించి మున్వేదకున్ వేదరాశిన్ ప్రసాదింపవే కైటభ శ్రీమధున్ చక్రివై మొత్తవే ఎత్తవే మందరాగంబు రాగంబుతో కోర్మలీలా పరిష్పందివై పందివై మేది నిన్మీది కింద్రోచి దోషాచరుంగుంములన్నెమ్ములంజిమ్ముతుంగ్రుమ్మవే దండివై దండివైరోచి నిందూచి యాచంపవే పెంపవే మేను బ్రహ్మాండమున్నెండబారుండవై రాజవై రాజబింబాస్యకై దుర్మదారిన్ విదారింపవే నంపవే క్రూరులన్ వాసుదేవాది రూపంబులన్ శుద్ధబుద్ధుండవై వైరిదారాంతరంగంబులున్నంతరంగంబులుంగా కరంగింపవే పెంపుదీపింపవే కల్కిమూర్తిన్ ప్రవర్తించు నిన్నెన్న నేనెవ్వడం నన్ను మాయా విపన్నున్ విషణ్ణున్ ప్రపన్నున్ ప్రసన్నుండవై ఖిన్నతంబాపి మన్నింపవే పన్నగాధీశ తల్ప కృపాకల్ప వందారు కల్ప నమస్తే 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 నమః. ఓ లక్ష్మీవల్లభ, శుభాకార మహావీర, ఈ జగత్తంతా ఏదో ఒక దివ్యశక్తి వల్ల పుడుతున్నది. ఆ దివ్యశక్తికి మూల కారణమైన హేతువునకి హేతువైన పరమాత్ముడైన నువ్వు, అటువంటి నీకు నమస్కారం. ఏదో ఒకనాడు ఈ చరాచర జగత్తంతా ప్రళయకాలంలో మెలిగిపోతుంది, ఆనాడు ఈ చరాచర జగత్తంతా జల ప్రళయంలో కలిసిపోయిన నాడు నీవు మాత్రం నాశనం కాకుండా గాఢముగా యోగ నిద్రలోకి వెళ్ళిపోతావు. ఆ నిద్రపోతున్నప్పుడు నీ బొడ్డులో ఉన్న తామర పువ్వులో ఉన్న బిడ్డతో సహితంగా అన్నీ నీలో లీనమైపోతాయి. మళ్ళీ తిరిగి సృష్టి ఏర్పడినప్పుడు అందులో నుంచి బ్రహ్మదేవుడు తిరిగి పుడుతున్నాడు. అలా పుట్టిన బ్రహ్మదేవుడు చేసిన సృష్టి ఎలా ఉందంటే, ఈ సృష్టికి మూలకారకుడైన బ్రహ్మనే సృష్టించిన నీ అపూర్వ శక్తిని ఏమని వర్ణించగలుగుతాం? ప్రభు, నిన్ను కొందరు శివుడు అన్నారు, మరి నీవు నారాయణాఖండవంతున్ శివాఖండవంతున్ మరి పెక్కు మార్గంబులని నిన్ను నగ్గింతు రెగ్గేమి. నిన్ను శివుడని, విష్ణువని, గోవిందుడని, ఇంద్రుడని, రాజుని అనేక నామాలతో పిలుస్తున్నారు. ఏ నామంతో పిలిస్తేనే? కొందరు పంచరాత్రంతో, కొందరు స్మార్తాగమంతో, కొందరు వైఖానసంతో స్తోత్రం చేస్తున్నారు. ఏ మార్గంలో వెళ్ళినా చివరికి అన్ని మార్గములు సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి, ఏ దేవుడికి నమస్కరించినా అది విష్ణువుకే చేరుతుందని ఈ మార్గములన్నీ చివరికి నీ దగ్గరికే తీసుకొస్తాయి. దానికి ఎలాగో ఉదాహరణ చెబుతున్నాం స్వామి, కుండ పగలగొట్టాం, అప్పుడు ఆ కుండ పగలగొడితే కుండలో ఉన్న నీరంతా మళ్ళీ ఏమవుతుంది? చెరువులోనో సముద్రంలోనో కలిసిపోతుంది. అందులో కలిసిపోయినప్పుడు అంతా సముద్రం అయిపోతుంది. అలాగే ఈ కుండల్లో ఉన్న ఆత్మలన్నీ ఏదో ఒకనాడు కలిసిపోవలసిందే నీలో. అటువంటి నీకు నమస్కారం. ప్రభు, ఈ చరాచర జగత్తంతా నీ విరాట్ స్వరూపమే. భూమి నీకు పాదం, సముద్రమే నీకు కుక్షి, ఆకాశమే నీ శిరస్సు, ఈ లతాసాలన్నీ, ఈ చెట్లు, ఇందులో ఉన్న తీగలు, ఇవన్నీ నీ తల వెంట్రుకలు, శరీరం మీద ఉన్న రోమాలు, అగ్నిహోత్రుడు నీ ముఖం, సూర్యుడు నీకు కుడికన్ను, చంద్రుడు ఎడమకన్ను, ఇక వర్షమే వీర్యం, నాకమే మూర్ధం. ప్రభు, బ్రహ్మ, ఈశ్వరుడు నీకిద్దరికీ చెరోవేపున నీకున్న చేతుల్లో ఒకటై కూర్చుంటూ ఉన్నారు. ఇంద్రాది దేవతలు నీ పాదాలయ్యారు. అటువంటి నీకు నమస్కారం. ఈ చరాచర జగత్తంతా నిండి ఉన్న నీ అద్భుతమైన రూపం ఎలా ఉన్నదో తెలుసునా? మేడిపండు అలా చేల్చగానే అందులో చిన్న చిన్న క్రిములు కులకుల్లాడుతూ తిరుగుతూ ఉంటాయి. ఈ చరాచర జగత్తంతా నీవనే మేడిపండు లోపల ఉన్న చిన్న చిన్న క్రిముల్లా తిరుగుతున్నారు. అంటే మేమంతా అణువుల కంటే సూక్ష్మమైన పురుగుల్లాంటి వాళ్ళని నీ ముందు. అటువంటి నీకు నమస్కారం. ఒకట రెండా ఎన్నో పర్యాయములు ఈ భూమండలాన్ని ఉద్ధరించడం కోసం అవతరించావు, మత్స్యావతారం ధరించావు, సోమకాసురుణ్ణి సంహరించావు, వేదాలు విధాతకిచ్చావు, ఆ తర్వాత కోర్మలీలా పరిష్పందివయ్యావు, అనగా తాబేలు రూపం ధరించి మందర పర్వతం పైకెత్తావు, ఆ తర్వాత పందివయ్యావు, భూమండలాన్ని ఉద్ధరించావు, హిరణ్యాక్షుణ్ణి వధించావు, ఆపై నృసింహుడివయ్యావు, ప్రహ్లాదుణ్ణి కాపాడావు, లోక సంరక్షణ చేశావు, బలిచక్రవర్తిని భంజించడానికి వామనుడివయ్యావు, పరశురాముడివయ్యావు, రాముడివయ్యావు, బుద్ధ రూపంలో ప్రవర్తించావు, కల్కిమూర్తిగా ప్రవర్తించబోతున్నావు. ఇప్పుడు శ్రీకృష్ణ రూపంలో మా అందరికీ దర్శనమిచ్చి మమ్మల్ని ఆనందపెడుతున్నావు. ఈ విధంగా ఎప్పటికప్పుడు లోకాలను ఉద్ధరించడానికి అనేక రూపాలతో ప్రవర్తించే నిన్ను వర్ణించడానికి నా శక్తి సరిపోవడం లేదు. నేను సామాన్యుడైపోయాను. నీకు భక్తితో నమస్కరిస్తున్నాను. నా మనస్సు విషణ్ణంతో నిండిపోయింది, అంటే ఏమి ఆలోచించలేని స్థితిలో ఉండిపోయింది. ప్రసన్నుడవై నేను ఖిన్నుడనయ్యాను గనక, ఆలోచన శక్తిని కోల్పోయాను గనక, ఈ కోల్పోయిన శక్తిని తిరిగిచ్చి నన్ను రక్షించు ప్రభు. నేను సర్వకాల సర్వావస్థలలో నమస్కరించేవారి కోరికలు తీర్చేటటువంటి కల్పవృక్షం వంటి నీకు నమస్కరిస్తున్నాను. వందారు కల్ప అంటే వందారు నమస్కరించేవారికి కల్పం, కల్పవృక్షం వంటి వాడు. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఏమడిగితే తీస్తుంది. నువ్వు కూడా ఎంత ఒక్క నమస్కారం చేస్తే వారికి అన్నీ ఇస్తావు. అది కూడా ఎందుకు ఇస్తున్నావు? కృపాకల్ప, నీ కరుణ వల్ల అలా ఇస్తున్నావు. అటువంటి కరుణాస్వరూప నీ పాదాలకి నమస్కారం. ప్రభో తే నమః, నీ కొరకు నమస్కారం. నమః తే అంటే, తే అంటే నీ కొరకు నమస్కారము అనర్థం. అలా మొమ్మారు నమస్కరించాడు. ప్రభు ఇంతకాలం సారము లేని సంసార జలసిలో పడ్డాను. ఈ సంసారం అనే సముద్రంలో మాట వరసకు కూడా సారం లేదు, ఉన్నట్టు కనబడుతుంది. ఇందులో భార్య అని, భర్త అని, పిల్లలని, పిండి వంటలని, నిద్రయని, ఇంకా రకరకాల భోగాలని, ఈ భోగాలలో పడి ఈ శాశ్వతం అనుకుని అజ్ఞానంలో పడిపోయాను. నన్ను క్షమించు ప్రభు, ఎంత పొరపాటు చేశాను. కలలంబోలెడి పుత్రమిత్రవనితారాది సంయోగముల్ జలవాంఛారతి ఎండమావులకు ఆసల్ చిక్కు చందంబునన్ తలతున్ సత్యములంచు మూఢుడ వృథా తత్వజ్ఞుడన్ నాకు నీ విలసత్పాదయుగంబు చూపి కరుణన్ వీక్షింపు లక్ష్మీపతి. ఓ లక్ష్మీ వల్లభ, లక్ష్మీ వల్లభుడు గనక నీలో కరుణ ఉంటుంది, లక్ష్మి నీ పక్కనున్నప్పుడల్లా నీలో జాలి ఎక్కువ ఉంటుందిట. అందుకనే లక్ష్మీ వల్లభ అని మరీ పిలుస్తున్నాను. నన్ను కరుణతో తోడు. ఎందుకు కరుణతో తోడమంటున్నానంటే, ఈ సంసారం కల వంటిది. భార్య, భర్తలు, ఇళ్ళు, ఈ బంధుత్వాలు, ఈ సంయోగములు, మళ్ళీ విడిపోవడం అంటే వియోగం, ఇవన్నీ కూడా కలల వంటివి. ఒక వ్యక్తి గాఢంగా అలిసి నిద్రపోయి ఒక కలగన్నాడు. ఆ కలలో ఒక మహారాజు వచ్చి, నేను రాజపదవి నుంచి తప్పుకుంటున్నాను, ఈ కిరీటం నీది, రేపటి నుంచి నా సింహాసనం నీది అన్నట్ట. వీడు ముష్టాడు, ప్లాట్ఫారం మీద పడుకుని ఉన్నవాడు. ఇంతలో రాజుగారు నెత్తి మీద కిరీటం పెట్టగానే ఆనందంతో, ఆహా ఈ రోజు నుంచి నేను రాజునని విర్రవీగాడు. అందరినీ ఏయ్ నేను రాజు అని చెప్పినట్టు వినండి అన్నాడు. చేతిలో ముష్టిడి, చేతిలో ఉన్న కర్రతోటి నిద్రలో నీళ్ళు కొట్టుకోవడం మొదలెట్టాట. ఇంతలో అటుగా రక్షక భటులు వెళ్ళారు, కానిస్టేబుల్స్. ఎవడరారు పేవు మెట్టు మీద పడుకున్నావు అని డొక్కలో పోటు పొడిచారు. ఏయ్ మహారాజు గారిని పొడుస్తారా, మిమ్మల్ని అందరినీ చెరసాల పాలు చేస్తానన్నట్ట. ఈలోపు ఇంకోటి పొడిచారు వాళ్ళు. ఉరికి వాళ్ళు లేచాడు. చూస్తే వాడు ప్లాట్ఫారం మీదే పడుకుని ఉన్నాడు. వాడి పక్కన ముష్టి చెప్ప, ముష్టికర్రే ఉంది. పొడిచిన వాళ్ళు రక్షక భటులు నాలుగు తన్నారు. వాడు, అయ్యో నేను రాజుని కదా, ఇదంతా కళ అనుకున్నట్ట. ఇదిగో ఈ సంసారం అటువంటిదని చెప్పాడండి. అంత అద్భుతంగా చెప్పాడు చూడండి. కళలో రాజు అవుతాం, పేదవుతాం, గుర్రాలు వస్తాయి పోతాయి, ఏనుగు ఎక్కినట్టు వస్తుంది, శత్రువుల్ని నరికినట్టు వస్తుంది, బయటకు వస్తే పిరికి పిరుగు, మళ్ళీ వీడు ఎందుకు పనికిరాడు అంటే ఏమీ లేనిది ఉన్నట్టుగా కనబడుతుంది. తీరా కళ్ళు తెరవగానే అవన్నీ మాయమైపోతాయి. అలాగే ప్రభు, మేము భూమి మీద పుట్టి ఒక బంధుత్వంలో ఇరుక్కుని, ఇది నా భర్త, ఈ లేక ఈమె నా భార్య అనుకున్నంత సేపట్లో దూరం అయిపోతాయి. కళకి, ఈ సంసారం అనే కళకి కొంచెం తేడా, ఎక్కువ లేదు తేడా. ఏమిటంటే కళ ఓ పావు గంట అరగంటకో పోతోంది, ఈ కళ పాతికేళ్ళో, ముప్పై ఏళ్ళో, యాభై ఏళ్లకో పోతోంది. అది కళే, ఇది కళే. ఇది కొంచెం పెద్ద కళ, అది కొంచెం చిన్న కళ. ఒక్కొక్కడికి అది ఇది కూడా ఒకే రకమైన కళ. అంటే పెళ్ళైన వెంటనే వియోగం కూడా రావచ్చు, ఏం చెప్పగలం. కాబట్టి సత్యములు అనుకుంటున్నాను నేను మూర్ఖుణ్ణి, ఈ సంసారాన్ని నమ్ముకుని ఇందులో పడిపోయి ఈ భూలోకంలో ఉన్న సుఖాల వెంటబడి నావాళ్ళు నావాళ్ళు అనుకుంటున్నాను. ఈ నావాళ్ళందరూ నన్ను విడిచిపెడతారని, నేను వారిని విడిచిపెడతానని, ఏకాకినైపోతానని, కర్మను అనుసరించి జీవుడు ఒక్కడే పెడతాడని గ్రహించలేక వృధాతత్వజ్ఞుండి భ్రష్టుండైపోతున్నాను. ఈ భ్రష్టుండైన నన్ను అనుగ్రహించు. చాలా అత్యద్భుతమైన వేదసారంతో చెప్పాడు ఆయన. మన బంధాలు ఏవి మనతో కూడా ఒక్క క్షణం కూడా ఉండవండి, అసలు ఉన్నంతసేపు పట్టదనమాట. కళ్ళ ముందు చూస్తున్నాం కదా, అయ్యో అప్పుడే ఇన్నేళ్ళు గడిచిపోయాయా, మనలో ఇంత మార్పు వచ్చిందా, మన ముసలాళ్ళు అయిపోయావా, మన బంధువులు దూరం అయిపోయారా, ఎంతమంది దూరం అయిపోతున్నారు, ఎంతమంది వెళ్ళిపోతున్నారు, మరి ఎంతమంది వెళ్ళబోతున్నారు, రేపు పొద్దున వీడితో కూడా ఎవడొస్తాడు, ఎవడు రాడు. భార్య గుమ్మం దగ్గరే ఉంటుంది, పిల్లలు శ్మశానం దాకానే వస్తారు, బంధువులు ఎక్కడి దాకా వచ్చి ఆ శ్మశానంలో కూడా పాపం పోయాడని ఆ టీ తాగి మరిగిపోతారు. ఆ సమయంలో కూడా శ్మశానంలో కూడా టీలు తాగుతున్నారండి ఇప్పుడు ఈ మధ్యన. కాబట్టి కూడా ఎవడొస్తాడు, కర్మానుగో గచ్చతి జీవ ఏక. ఎంత ఆశ్చర్యం, కర్మను అనుసరించి వెడతాడు జీవుడు ఒక్కడే. అద్భుతమైన ఒక తత్వాన్ని పాతకాలంలో ఓ పాటల కింద పాడుకుంటూ ఉండేవారు. దాన్నే గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కంలో పెట్టుకున్నాడు. చాలా అందంగా తీర్చిదిద్దాడు అనుకోండి ఆయన. నిజంగా క్రెడిట్ అంతా గురజాడ అప్పారావు గారిది, మహాకవి ఆయన. ఇల్లు ఇల్లని ఏవు ఇల్లు నాదన్ని ఏవు, ఇల్లు ఇల్లని ఏవు ఇల్లు నాదన్ని ఏవు, నీ ఇల్లు ఎక్కడే చిలక. ఊరికి ఉత్తరాన సమాధిపురములో కట్టె ఇల్లున్నదే చిలుక, కట్టె ఇల్లున్నదే చిలుక. రోజు ఇల్లు ఇల్లు అంటావు, ఇల్లు నాదంటావు. ఓ చిలక అంటే ఓ ప్రాణమా ఓ జీవుడా అని అర్థం. జీవుణ్ణి చిలకతో పోలుస్తారు. నీ ఇల్లు ఎక్కడే చిలక అంటే ఓ జీవ, నీ ఇల్లు ఎక్కడుంది? ఫోన్లో మాట్లాడితే ఇల్లు లేదది, ఈ ఫోన్లన్నీ సెల్లలన్నీ హెల్లకి తీసుకుపోతాయి. కాబట్టి నీ ఇల్లు ఎక్కడంటే ఊరికి ఉత్తరంగా సమాధి అని ఒక పురం ఉన్నదట, అక్కడ ఒక కట్టెల ఇల్లు ఉన్నది, దాని మీద పడుకోబెడతారు. చక్కగా తలకాయ ఒకవైపుకి, కాళ్ళు ఓ చోట, మళ్ళీ తీసి పైన గుడ్డ కూడా బీకి పారేస్తారు. అదిగో ఆ కట్టె ఇల్లు నీది పెర్మనెంట్ హౌస్. అది కూడా పాపం నువ్వు ఉందాం అనుకుంటే అక్కడ ఉండనివట్లే చివరికి, అది శాశ్వతం అనుకుంటే నిప్పు పెడతారు, కాలి బూడిదైపోతావు. కాబట్టి అదే ఇల్లు. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే, కొన్నాళ్లకో రామ చిలుక, కొన్నాళ్లకో రామ చిలుక. మూన్నాళ్ల ముచ్చటకు మురిసేవు త్రుళ్ళేవు, మూన్నాళ్ల ముచ్చటకు మురిసేవు త్రుళ్ళేవు, ముందుగతి కానవే చిలక. కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు, కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు, వెంట ఎవరు రారు చిలుక, వెంట ఎవరు రారు చిలుక. మనం ఎన్నాళ్ళు బతికినా సామ్రాజ్యం ఏముంది, మహాసామ్రాజ్యం పరిపాలించాం, చివరికి సామ్రాజ్యం అందరికీ ఆ సామ్రాజ్యమే, ఇంకేం సామ్రాజ్యం లేదు. కర్రలే చుట్టాలు, ఇలా పొడుగ్గా కర్రలు కడతారు కదా, మధ్యలో పెట్టేవి కట్టెలట, దాని మీద పడుకోబెట్టి పట్టుకుపోతారు. మోసేరు నలుగురు, నలుగురు మాత్రం మోస్తారు కొంచెం మంచిగా ఉంటే. ఈ మూన్నాళ్ల ముచ్చటికి నువ్వు మురిసిపోయి రెచ్చిపోయి, నా అంత గొప్పవాడు లేడు, నేను మినిస్టర్ని, నేను ఇంకో సిస్టర్ని, ఇంకొక ప్లాస్టర్ని అంటూ నోటికి ప్లాస్టర్ వేసుకోకుండా ఇష్టం వచ్చాడు అవుతాడు. ఏమున్నాయి ఇవన్నీ, ఎవడు ఎక్కడన్నా బతుకుతున్నాడా? మంచి ప్రైమ్ మినిస్టర్ అనుకున్నవాడు కూడా బాంబు పేలితే మళ్ళీ వాడి శరీరంలో ఒక్క వెంట్రుక ముక్క దొరకదే మనకి, ఏం బతుకురా అని అడుగుతుంది వేదాంత రహస్యం మనకి. కాబట్టి మూన్నాళ్ల ముచ్చటకు మురిసే ఉతులేవు, ముందుగతి కానవే చిలక. కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు, వెంట ఎవరు రారు చిలక. ఎంతకంటే తేలిక అర్థమవుతుందండి. మోసేరు నలుగురు వెంబడిని పది మంది, మోసేరు నలుగురు వెంబడిని పది మంది, నువ్వు కాలిపోయేదాకా కావలుందురు కాని. అయ్యో చిలక, నువ్వు కాలిపోయేదాకా కావలుందురు గాని, కడకు తొలగొత్తురే చిలక, వెంట ఎవరు రారు చిలుక, రామ చిలుక, రామ చిలుక. ఇది పాట యొక్క ముక్తాయింపు కొసమెరుపు అన్నమాట. నిన్ను నలుగురు మోస్తారు, ఇప్పుడు అది మోయడంలా ఓ వ్యానో ఏదో తీసుకొచ్చి అందులో పట్టుకుపోతున్నారు, నామకే వస్తే మోస్తున్నారు, లేదా వెనకాతలో 10 మంది వస్తారు, వాళ్ళు కూడా ఎన్ని కబుర్లు. నిజంగా ఎంత దరిద్రంగా మారిందంటే ఈ మధ్యన. ఈ ఒక పిడతలో నిప్పట్టి పెడుతున్నాడు కొడుకు, వెనక ముందు పెడుతున్నారు. ఆ చచ్చిపోయిన తమ్ముట్ట ఆ పిడతలోకి వెళ్ళి అన్నాడు, చుట్టందరూ కలుసుకున్నాడు. చివరికి ఆ పిడత ఆయనకి దిక్కైంది బుడతకి. కాబట్టి వెంబడిని 10 మంది, వాళ్ళు కబుర్లు చెప్పుకుంటుంటారు కదా, కబుర్లు చెప్పుకునేవాళ్ళు ఎలాంటివి చెప్పుకుంటారో ఈ పాటలో రాశారండో. నువ్వు బతికొండగా చేసినవన్నీ ఇప్పుడు మొదలెడతారు. మంచి అనుకోండి, ఎంత మంచివాడండి, ఎంతమందికి ఎన్ని రకాల అన్నదానాలు చేశాడు, ఇంకో మంచి పని చేశాడు అని పొగుడతారు. పాపత్తుడు అనుకోండి, దరిద్రుడండి, ఆవిడకన్నా కాఫీ చొక్కిచ్చాడా, ఇంటికి వెడితే గుమ్మం దగ్గర నిలబెట్టి గంటేశాడు, అసలు ఇంట్లోకి రానివ్వలేదు అని తిట్టుకుంటారు కొంతమంది. ఈ విధంగా మొత్తం మీద రకరకాల వ్యాఖ్యానాలు చేసుకుంటారు. మీ వెనకాతలు రేపు పొద్దున మంచి వ్యాఖ్య రావాలంటే ఇప్పుడైనా కళ్ళు తెరవాలి, లేకపోతే ఈ తిట్టుకునే వాళ్ళందరూ గ్యారంటీ మనం తిట్టుకోవట్లా, మన వెనకాతలు ఇంకోటి తిట్టుకుంటాడు, అందరికీ బెబ్బెబ్బే, వీడికి బెబ్బెబ్బే. కాబట్టి మొత్తం మీద ఈ విధంగా వెనక మాత్రం ఎవడూ రాడు, కాలిపోయేదాకా మాత్రం కావపలా ఉంటారట, మళ్ళీ వీడింట్లోకి వస్తాడేమో ఎందుకైనా మంచిదని. అందుకని పూర్వం పూర్తిగా ఖాళీదాకా ఎందుకు ఉండేవారంటే ఈ కొడుకులు కొంతమందికి అనుమానం ఈ దౌర్భాగ్యుడు మళ్ళీ వస్తే ఆస్తి లాక్కుంటాడేమోనని పూర్తిగా కాలాక కపాలమోక్షం పెటిల్మని అయ్యాక అమ్మయ్య ఇక ఈ బాడీ ఈ డాడీ గారిది ఈ జీడిలో పట్టుకున్న వాడిది వెనక్కి రాదురా అని వదిలేసి వస్తాను. వెంట ఎవరూ రారు చిలుక రామ చిలుక. ఇటువంటి కలల వంటి సంసారాన్ని శాశ్వతం అనుకుంటున్నాను నేను. తలతున్ సత్యములను మూఢుడ అన్నాడు ఆయన. ఎంత బాగా అన్నాడు అక్రూరుడు, ఇవి సత్యం అనుకుంటున్నాను మూర్ఖుణ్ణి. వృథాతత్వజ్ఞుడన్, నా తత్వజ్ఞానం నా పనికి మాలిన జ్ఞానం ఎందుకు, నాకు ఇంకేం వద్దు, నేను దేనిని తెలుసుకోవాలనుకోవడం లేదు. నిరంతరం నీ పాదపద్మములను మనస్సులో పెట్టుకుని భక్తితో నిన్నే తొలుచుకుని మోక్షం పొందాలనుకుంటున్నాను కృష్ణ. నీ పాదస్పర్శ, నీ పాద దర్శనం, నీ పాద సేవనం, నీ పాదాలని తలుచుకునే భాగ్యం ప్రసాదించు అంటూ ఉండగా ఆ రూపం మాయమైపోయింది. 42 నిమిషాలు ఉన్నట్టు ఆయన నీళ్ళల్లో అడుగునేకంగా. అందులో దండకం ఎంత దండకం అండి. ఇప్పుడంటే నేను ఇంకా మహావేగంగా చదివాను. ఆయన ఒక్కొక్క పదం ఆచితూచి ఆచితూచి చదువుతూ ఉంటే అడుగున ఆనందం చూచి తన్మయుడైపోయి చెప్పాడు. ఇప్పుడు నీళ్ళల్లో దృశ్యం అదృశ్యం కాగా అన్నీ విడిచిపెట్టి కృష్ణ వాసుదేవ అంటూ ఒడ్డుకొచ్చాడు. ఒడ్డుకు రాగానే కృష్ణ పరమాత్మ కొంటివాడుగా అని చెప్తాను కదా, ఆయన లీలలు ఆయనవే అందుకని రాగానే అన్నాడు, అదేమిటక్రోరా నీళ్ళల్లోకి వెళ్ళి ఎంతసేపైనా కొంతమంది బాత్రూమ్కి వెళితే వీళ్ళ బాత్రూమ్ వండిపోని ఎప్పటికి రారండి అదేమిటో తెలియదు కానీ గంటల గంటలను వాటిని విసుగొచ్చేస్తున్న వాటి రైల్లో కూడా చూశాను ఒకసారి. అలాగ నీళ్ళల్లోకి వెళ్ళి స్నానం చేస్తూ బయటికి రాలేదా అనుకున్నాను. కృష్ణుడు యొక్క తమాషా చూడండి ఆయన ఎంత హాస్యమాడాడో. జలములు చేరువనున్నవి, నీళ్లు చూస్తే పక్కనున్నాయా, పెద్ద దూరం లేదుగా, ఇక్కడ రథం అక్కడ యమునా నది. జలములు చేరువనున్నవి తలపోయగ నీవు పోయి తడవయ్యే నదీ జలముల నభమున ధరణి కలుగని చోద్యములు నీకు కానం బడనే. నీళ్లు చూస్తే పక్కనున్నాయి, నువ్వు వెళ్ళి ఏకంగా ఇంతసేపు గడిచిపోయింది, 42 నిమిషాలు ఏకధాటిగా నీళ్లలో ఉండిపోయావు. నాకు అనుమానం వచ్చింది సుమా, కొంపదీసి నదీ ప్రవాహంలో కొట్టుకుపోయావేమో వెతుకుదామో అనుకున్నాను, ఎంతలో అదృష్టవశాత్తు వెతికేలోకి వచ్చావు. నేను నిన్ను వెతుకుదాం అనుకున్నప్పుడల్లా నువ్వు బయటకు వస్తావులే, ఒడ్డును పడతావులే. నేనున్నానుగా నేను ఒడ్డును పారేయడానికి. అవును, నాకు ఒక అనుమానం వచ్చింది, ఇంతసేపు నీళ్లల్లో ఎందుకు మునిగున్నావు. నదీ జలంలో యమునా నది యొక్క నీటిలో ఆకాశంలో కానీ భూమి మీద కానీ ఎప్పుడూ ఎక్కడా చూడని విశేషాలు నువ్వు చూసావా, ఏమైనా వింతలు కనబడ్డాయా, ఏవో వింతలు కనబడితే కానీ ఇంతసేపు ఉండలేవు కదా అన్నట్ట. ఇంతసేపు నా విశ్వరూప